చేసేవాడు. ఎవరైనా వచ్చే స్వామి మా అమ్మాయికి పెళ్లి చేయాలి డబ్బు లేదు అంటే నర్మదా నది నుంచి ఇలా ఇసే తీసి ఇలా ఇచ్చేవాడు. అది కూడా ఇవ్వక్కర్లేవాళ్ళు. కానీ మనకు అది కూడా ఇవ్వకపోతే మనకి నమ్మకం ఉండదు, ఏదో ఇవ్వాలి ఆయన అంచేది ఇచ్చేవాడు. అది బంగారం కణాలుగా మారిపోయేది. పెళ్లి చేసుకునేవాడు 1810 ఆ ప్రాంతంలో సంగతి చెప్తున్నాను. మళ్లీ ఇందుకు ఆయనకి మూడు వచ్చేది. ఏం చేసేవాడు? మళ్ళీ శరీరం వదిలేసేవాడు. అలా 5 సార్లు 6 సార్లు చేశాడు ఆయన. అదే శరీరంతో ప్రత్యక్షం అయ్యేవాడు. మృత్యు మా అమృతం ఉండే మీరు చేయొచ్చది. సాధన చేస్తే దాని తగినటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటే ఆ విద్య నేర్చుకోబోతున్నాం మనం. అర్చన చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు, అందువల్లనే ప్రతి ఆశ్రమంలోనూ గురువు ఎప్పుడూ పూజలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ పూజలు మనం చేసే పూజలు కాదు. మనం ఎందుకు పూజలు చేస్తాం తప్పంటేనే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అని చెప్తున్నది. అంటే మరి మేము చూస్తున్న పూజ తప్ప తప్పు కాదు. అక్కడి నుంచి మొదలయ్యాలి. మొదలయ్యాక చివరికి మీరు నిష్ణాతులు అయిపోయాక ఆయనలాగా పూజలు మీరు చేయగలుగుతారు, అర్చన మీరు చేయగలుగుతారు. భక్తి యోగంలో దానికి అర్చన అని పేరు. ఏమిటి మనం అర్చనలో చేసేది? మన 5 ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటాం. పుష్పాలు వేస్తాం మనం, సువాసన, వాసనలు, కర్మ వాసనలు. కర్మని పువ్వుల ద్వారా ఎలా మార్చుకోగలరో నేర్చుకుంటారు. అక్కడ అరోమాథెరపీ అని జర్మనీలో, రష్యాలో ఇప్పుడు ఇది చాలా ప్రసిద్ధికి చెందుతుంది. అరోమాథెరపీ అంటే అర్థం ఏంటంటే సువాసనల ద్వారా రోగాన్ని నయం చేయడం. అది వాళ్ళకి తెలుస్తుంది. అది ఆ సువాసనని వాళ్ళు చేయగా అర్థమవుతుంది పరిశీలన. అంచేత పుష్పాలు అలంకరించడం వల్ల పుష్పాలను ఒక విశేషమైనటువంటి పద్ధతిలో, ఒక విశేషమైనటువంటి దాంట్లో వేయటం వల్ల మన యొక్క అనేక పురాకృత కర్మలు నాశనం అయిపోతాయి. నాశనం అయిపోవటానికి కావలసినటువంటి అనేక కారణాలు సైంటిఫిక్ గా మీకు చాలా చెప్పవచ్చు. మీకు అది అనవసరం, మనం నమ్ముతాం కదా అది. అంతేత పుష్పాలు వేయాలి. పుష్పం మధులు అచ్చింతలు వేస్తాం సార్, భలే దొరికాం మనం అందరం కూడా. అందులో యజ్ఞంలో మరీ స్పష్టంగా చెప్తాం. ఏం చెప్తాం అది? సర్వాభావే. సర్వాభావే అంటే అర్థం ఏంటి? అభావం అవుతే అది దొరక్కపోతే, నీకు దొరక్కపోతే అంటే నిజంగానే దొరకకూడదు అది. అంతే తప్ప మీ ఇంట్లో ఉన్నా కూడా ఆ తప్పు చేయకండి. మనం చేసే తప్పది, మనం చేయగలిగింది అంతా చేశాక ఇంకా దొరక్కపోతే ఏం చేస్తాం? పూజ మానొద్దు. పువ్వు దొరకలేదని పూజ మానొద్దు అన్నారు తప్ప ఏడాదిలోకి వెళ్ళిపోయాం మనం. పువ్వులు దొరకవు, మరి ఏం చేయాలి ఇప్పుడు? సరే, సర్వాభావే తీసుకువేస్తాం. వేరే విషయం అది. కానీ పువ్వులు దొరికే చోట నువ్వు ఉండి నువ్వు పువ్వులు ఇవ్వకపోతే, పూజ కరెక్ట్ గా చేయకపోతే ఏమవుతుంది? చిన్న కథ గుర్తుంచుకోండి. ఒకడు ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడు. సాక్ష్యాలన్నీ కూడా పకడ్బందీగా ఉన్నాయి. చూసిన వాళ్ళు ఉన్నారు, కళ్ళారా మేము చూశామండి వీడే హత్య చేశాడని రకరకాలుగా. అంటే ఏ విధంగానూ వాడు తప్పించుకోవడానికి వీలు లేదు, ఉరిశిక్ష తప్పదు. సరే, ఎవడు ఒక చాలా బాగా తెలివితేటలు ఉన్నటువంటి, చాలా బాగా పేరు ఉన్నటువంటి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా, ఎలాగైనా వీడిని బయటపడేయండి బాబు, అని బయటపడేస్తాను, నువ్వు చెప్పినట్టు చేయాలి అన్నాను. కోర్టులో నేను ప్రశ్నలు వేస్తూ ఉంటాను రకరకాలుగా. ప్రతి ప్రశ్నకి జవాబు ఏం చెప్పాలి అంటే బేబేబే. ఏం అడిగినా ఏం చెప్పాలి అంటే బేబేబే. అంతకంటే ఎక్కువ ఏం చెప్పొద్దు అన్నాడు. నువ్వు చెప్పావా, ఇంకా నేనేం చేయలేనన్నాడు. సరే, సాక్ష్యాలన్నీ వచ్చాయి. వీళ్ళు మళ్ళా బోనెక్కించారు హంతకుణ్ణి. వాళ్ళు ఏం చేశారు అంటే ఏ ప్రశ్న అడిగినా బేబేబే. కోర్టు బయటకు వచ్చాడు, లాయర్ ఫీజు అడిగాడు. బేబేబే లాయర్ కూడా అనే జవాబు. బేబేబే, నువ్వు ఏమి ఇవ్వకుండా భగవంతుడికి, భగవంతుడు నీకు అన్ని ఇచ్చేయాలి అని ఎందుకు అనుకుంటున్నావు? అసంభవం. ఎంతో కొంత నీ దగ్గర ఉన్నది. యథాశక్తి అంటే అర్థం ఏంటి అంటే నువ్వు ఇవ్వగలిగినంతని. కానీ ఎంత తక్కువ ఇవ్వగలవో అంత తక్కువ కాదు. ఇంజనీరింగ్ కాలేజీలో మీ అబ్బాయికి సీటు కావాలి, 2 రూపాయలు తీసుకెళ్తే సరిపోతుందా సార్? సరిపోతుందా 2 రూపాయలు? ఎక్కువేమో 2 రూపాయలు కూడా. ఇంత అక్షంతలు తీసుకెళ్తే చాలేమో. ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలో 2 లక్షలు? అవునా? లేదు, మీ దగ్గర ఏం చేస్తారు? రెండూ చేయగలరు మీరు. ఇంజనీరింగ్ అయినా చదువు మానేయాలి, లేకపోతే ఎవరి దగ్గరైనా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుని. యథాశక్తి అంటే నువ్వు ఏమి కోరుకుంటున్నావో దానికి తగినంత స్థాయిలో నువ్వు భగవంతుడికి నివేదన చేయాలి. కుచేలుడి కథ చాలా మంది చెప్తారు నాకు, నేను చాలా సార్లు అసలు అటువంటి మనుషుల్ని ఏమనాలి నాకు అర్థం కాదు. ఏం చేశాడు కుటుంబంలో, అటుకులు తీసుకెళ్లాడు. మరి అటుకులు తీసుకెళ్తే శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అది కూడా మామూలు అటుకులు కాదు, ఎప్పుడో అటక మీద ఎక్కడో ఉన్న అటుకులు తీసుకెళ్లాడు. మరి శ్రీకృష్ణుడు సకల సంపదలు ఇచ్చేశాడు. సరే పక్కింట్లో అడిగి తీసుకెళ్ళట్లేండి. అదే ఎక్కడ అక్కడ ఏంటంటే చాలా కష్టపడి అతని శక్తికి మించింది అది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఉదాహరణ ఏమిటి అంటే, గాంధీ గారు తన స్వాతంత్ర సంగ్రామంలో ఇంటి ప్రతి పల్లెటూరికి ఊరూరు వెళ్లి ధన సహాయం, మాట సహాయం, ఎవరు ఏ సహాయం చేయగలిగితే ఆ సహాయం ఇవ్వండి అని అడిగేవారు. ఓ బిచ్చగత్త ఆ రోజు తనకు వచ్చినటువంటి 2 రూపాయలలో 1.5 రూపాయలు ఇచ్చేసింది గాంధీ గారికి. నేను ఈ 3 రూపాయలు కూడా నేను వేసేద్దును, కానీ ఈ 3 రూపాయలు కూడా లేకపోతే 3 రోజులు బట్టి నాకు ఆ తిండి లేదు, ఇంకా నాకు రేపు అడుక్కోవటానికి కూడా శక్తి ఉండదు, లేకపోతే అది కూడా నేను వేసేస్తాను అండి. అడుక్కునేది 1.5 రూపాయలు 2 రూపాయలు వస్తే 1 కోటీశ్వరుడు 200 రూపాయలు ఇచ్చాడు. ఇందుకే ఎవరి దానం గొప్పది? అంచేత యథాశక్తి అనేటువంటిది మీ తాహతు బట్టి భగవంతుడికి నివేదన చేస్తాను తప్ప పక్కింటి వాడి తాహతు బట్టి కాదు. అంచేత మీరది మనస్ఫూర్తిగా ఏ విధమైనటువంటి మొహమాటము లేకుండా, మిమ్మల్ని మీరు మోసగించుకోకుండా, మీరు ఇవ్వగలిగిందంతా ఇస్తున్నారా లేకపోతే ఎగ్గొడుతున్నారా చూసుకోండి. భగవంతుడు కూడా ఏం చేయలేడు పాపం, నవ్వుకుని ఊరుకుంటాడు, బాధపడి ఊరుకుంటాడు. వీడు చేయవలసింది ఏమీ చేయటం లేదు, నేను మాత్రం ఏం చేయగలను. ఇందుకు ఆ మాట అనేది, మనం తింటున్నటువంటి తిండి భగవంతుడు ఇచ్చింది, మనం తాగుతున్నటువంటి నీరు భగవంతుడు ఇచ్చింది, మీరేముంది అందులో ఉందా ఏదైనా? ఆయన ఇచ్చింది, ఆయనకి ఇవ్వటానికి మీరు మొహమాట పడేటటువంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు? నేనేం నమ్మకం లేదు ఆయనకి. నేను 200 ఇస్తేనే వాడు ఏమి ఇవ్వటం లేదు, రేపు వీడు కోటిచ్చాడు అంటే ఏమి ఇస్తాడు? ఇవ్వడు. మీ మానసిక స్థితి కరెక్ట్ చేసుకోవటానికి అర్చన ఉపయోగపడుతుంది. ప్రసాదాలు మీ స్థాయికి తగినట్టు ఉండాలి. మీరు పెట్టగలిగిన ప్రసాదాలు మిమ్మల్ని మళ్ళీ అప్పులు చేసేసి అప్పులు పాలైపోమని నేనేం అంటనే. అసలు ఆ మాట ఎప్పుడు అండు భగవంతుడు. కానీ ఆహారము ప్రసాద రూపంలో ఇచ్చినటువంటి ఆహారము అనంతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా మరి అనంతమైనటువంటి ఫలితాలు వస్తుంది అని తెలిసి కూడా మనం ఆహారాన్ని పెట్టలేకపోతే, ప్రసాదాన్ని చివర పెట్టలేకపోతే, అది కూడా రుచికరమైనటువంటి ప్రసాదం. ఒక పతికి బెల్లం ముక్క తీసుకొచ్చి ప్రసాదం పెట్టాను సార్, అంతేనా మీ స్థాయి? ఇంత చిన్న పతికి బెల్లం ముక్కైనా పెట్టగలిగారు మీరు? మీరేం తింటున్నారు రోజు? అది మహానివేదనగా పెట్టుకోండి. ఎవరు తిన్నాను, మీరేగా తినేది మళ్ళా? అది మీకు అనుమానం భగవంతుడు తినేస్తాడని పెట్టేస్తే? మనం పెడితే ఖచ్చితంగా తిండు, కానీ నామదేవుడు పెడితే తింటాడు. కథ తెలుసా మీకు? అది అర్చన గురించి చెప్తున్నాను. మీ మానసిక స్థితి మార్చుకుని అర్చన చేస్తే ఆ భక్తిభావము మీకు ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. నామదేవుడు మహారాష్ట్రలో ఒక పల్లెటూరులో పుట్టాడు. వాళ్ళ తండ్రికి విఠల్ దేవాలయం ఉండేది. ఆయన రోజు అర్చన చేసేవాడు, భార్య కూడా సహాయపడుతూ ఉండేది. పల్లెటూరు పూర్వకాలపు రోజులు, 14వ శతాబ్దంలో జరిగిన సంఘటన. అప్పుడుగా చదువుకోటాలు అవి ఇవి ఏం లేవు, అంచేత ఆడుకుంటూ ఉండేవాడు గోలికాయలు అవి. కానీ రోజు తండ్రి ఈ ప్రసాదం తీసుకెళ్తా మాత్రం చూసేవాడు, కమ్మటి ప్రసాదం. అంచేత ఎక్కడ ఆడుకుంటున్నా కూడా ఆ ప్రసాదం టైంకి వచ్చేవాడు. మీ ప్రసాదం అలా ఉండాలి, ఏముందిలే ప్రసాదం, మొన్న పెట్టిన పట్టుకు వెళ్ళలేదుగా, అది కూడా ఎంత ఉంటుంది, అది 20 ముక్కలు చేసి వద్దు. అలాంటి పిచ్చుకలు మనం చేయొద్దు, అర్చన అది. అంచేత నామదేవుడు అప్పుడు ఆ ప్రసాదం టైంకి వచ్చేసేవాడు. సరే ఒకరోజు తండ్రికి చాలా ముఖ్యమైనటువంటి పని పడి ఏదో ఊరు వెళ్లాల్సి వచ్చింది. తల్లి ఇంట్లోకి రానటువంటి పరిస్థితి, ఇంకా ఉన్నది నామదేవుడే కనుక నామదేవుడు నువ్వు పెట్టాను, బలే ఆనందించాడు. మొత్తం ప్రసాదం నాకే, లోపలికి వెళ్ళాడు. సరే చాలా చోట్ల తెర వేసేస్తారు ప్రసాదం ఇస్తున్నప్పుడు, ఇంకా తెర వచ్చా తెర వెళ్ళకూడదా అలాంటి పిచ్చి ప్రశ్నలు వేసుకోవద్దు. భగవంతుడు సర్వాంతర్యామి కనుక మీరు తెర వేసినా ఆయనకు అన్ని కనిపిస్తాయి, తెర వేయకపోయినా అన్ని కనిపిస్తాయి. అదేదో మన తృప్తి కోసం వేసుకుంటాం, మన గురువులు వాళ్ళు ఏ సాంప్రదాయానికి ఏ విధంగా చెప్పారో అలాగే చేసుకోండి పద్ధతి ప్రకారం. ఒక్కరైనా తెర వేశాడు, తల్లి చూస్తున్నాడు, తింటాడు అని. తింటే కదా ప్రసాదం వస్తుందని మాత్రం అర్థమైంది. తిండే నాకు మంత్రాలు రావు, మా నాన్న చదివినట్టు నేను శాస్త్రాలు చదవలేదు, తిను అంటాడు. నేను తిండు చివరికి ఒళ్ళు మండింది, కనబడుతున్నాడు. పిల్లవాడు కదా, కొరత నిన్ను నువ్వు తినకపోతే మరి భయపడ్డాడో ఏమో, వచ్చి తినేశాడు. డబ్బులు తినేస్తూ ఉంటే ఆగన్నాడు, కొంచెం నాకైనా మిగిల్చు బాబు, నువ్వు అంతా తినేస్తే ఎలా అన్నాడు. కానీ అప్పటికైనా అంతా తినేశాడు, చిన్నది మిగిలింది కాస్త. మరి కర్ర పట్టుకున్నాడు కదా, మరి మనం కర్ర ఏం పట్టుకోం. సరే బయటకు వచ్చాడు ఏడు మొహంతో, అంతా తినేశాడు లంగడు. నాకు ఏం మిగలలేదు, భార్యకి ఆకలిస్తుంది, అమ్మకు కూడా ఆకలిస్తుంది. అక్కడ ప్రసాదం వస్తే కదా చాలా మంది దేవాలయాల్లో భోజనం ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మకు ఒక నమ్మకం, ఇతను అబద్ధం చెప్పాడు. ఏమైంది ప్రసాదం నువ్వు తినేశావా ఆకలేసిందని? కాదు, లంగడు తినేశాడు. లంగడు తినేశాడా అని ఇంకా అడుగుతోంది. ఈ గందరగోళం అంతా అయ్యేసరికి ఆయన రానే వచ్చాడు. సాయంత్రం అయింది, తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చాక ఏంటన్నాడు, నువ్వు తినేశావా, చాలా అపచారం, మనం అలా తినకూడదు ఆయన పెట్టింది, నేనేం తినలేను నాన్న, అసలు నాకేం మిగిల్చలేదు. అతను రోజు నువ్వు పెడితే అంత మిగిల్చేవాడు, మిగిల్చేవాడు అంటే అసలు ముట్టుకునేవాడు కాదు. మరి నేను పెట్టానంటే తండ్రికి అనుమానం వచ్చింది, ఎక్కడో ఏదో మ్యాజిక్ జరిగింది. సరే పద చూద్దాం అన్నాడు. సరే మళ్ళా పెట్టాడు, ఆ ఉన్న ఒకటి కూడా రాలే. చాలా ఏడిస్తే కుర్రవాడు ఇప్పుడు చెప్పాడు, నువ్వు పిలిస్తే వచ్చాను తప్ప నేను, నీ తండ్రికి ఇంకా నన్ను చూసేటటువంటి యోగ్యత లేదు. కానీ నీకు తండ్రి కనుక నిజంగానే నేను వచ్చి తిన్నాను అని ఆయనకి తెలియటానికి కనుక ఒక చిన్న సంఘటన చూపిస్తాను నేను అని చెప్పి చూపిస్తాడు నామదేవుడు. అలాంటి ప్రసాదం మనం పెట్టగలమా? మన అర్చన అలా ఉండాలి, రాదు అంత తొందరగా వచ్చేది అది. కానీ ఆ ఉద్దేశం అర్థం అవ్వాలి మనకి. అప్పుడు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ పండరి ఇక్కడ దిగటంలో ఆశ్చర్యం ఉంది మీకు ఆర్తి ఉంటే. అంతేకా ఎప్పుడు వస్తాడు స్వామి అని నన్ను అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను, మీరు అలా ప్రసాదం పెట్టగలిగినప్పుడు వస్తాడు. అలా ప్రసాదం ఎప్పుడు పెట్టగలుగుతాం? ఇప్పుడే పెట్టవచ్చు. మీరు మనస్సులో మారటమేగా కావాల్సింది, మానసిక స్థితి మారటమేగా కావాల్సింది. అంత రెడీగా ఉంది, అంతా వడ్డించిన విస్తరే. కానీ ఆ వడ్డించిన విస్తరలో అర్చనలో ఆ స్థాయి, ఆ ప్రేమ, ఆ ఆనందం భగవంతుడికి మనం నివేదన చేస్తున్నాము, ఆయనకి నివేదన చేసింది మనము స్వీకరిస్తున్నాము, భగవత్ప్రసాదం మనం స్వీకరిస్తున్నాము. ఆ భగవత్ప్రసాదం స్వీకరించేటటువంటి స్థాయి ఎంత వరకు వెళ్ళిపోతుందంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళకి టెస్ట్ చేయటానికి నవాబులు ఏం చేశారు, ప్లేట్ నిండా మాంసం పెట్టి స్వామివారికి నివేదన పంపిస్తున్నాం మేము అన్నారు. ఇది తెలియకపోతేగా చాలా మంచిది పెట్టండి అక్కడ అన్నారు. నవాబ్ భలే ఆనందించాడు, దొరికిపోయాడు. ఇంకా మూత తీస్తాడు, తీస్తే తెలిసిపోతుంది ఈయన శక్తి ఎంతో అన్నాడు. ఏమీ చేయలేదు, నేను ఇలా తిప్పి అలా నీళ్లు చల్లి సమర్పయామి. మూత తీస్తే ఏముంది అక్కడ, మరి మనం చేస్తే ఎలా అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. కొంచెం మీరు ఆర్తి తెచ్చుకోవాలి. ఆ అర్చనలో మీకు ఏమనిపించాలి అంటే, అక్కడ విగ్రహం కాదు ఉన్నది, నిజంగా సర్వేశ్వరుడే. విగ్రహంలో సర్వేశ్వరుడు ఎలా ఉంటాడు? ఒక నోటితో మీరేం చెప్తున్నారు, భగవంతుడు సర్వాంతర్యామి అని అన్ని చోట్ల ఉంటాడని. విగ్రహంలో ఎందుకు ఉండడు? కానీ మీరు ఆయన మొహాలు కప్పేసేటట్టు పువ్వులు పెట్టేస్తాం. మళ్ళా ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి చెప్పాలి, కాస్త మొహం కల్పించని ఆయన మన మొహం మీద ఎవడైనా అలా పూలమాల వేసాడనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం? భలే ఉంటుంది. కొంచెం అక్కడ విగ్రహం కాదు మీరు చూడాల్సింది. మీ కళ్ళు ఏం చూడాలి? ఆ అలంకరించడంలో, ఆ సామాన్లు అక్కడ అరేంజ్ చేయటంలో, మీరక్కడ నుంచున్న పద్ధతిలో ఆ గౌరవం, ఆ గౌరవాన్ని మీరు చూపించండి. అర్చన చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు రాడో చూద్దాం మనం. రావడం కాదు, వాడు ఊడిగం చేస్తాడు, ఎవడి కోసం చేస్తాడు, అలా పిలిచేవాడు ఎవడు లేడు ఇప్పుడు ఇక్కడ, ఇలా 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 అని లాగేస్తారు. పాపం ఆయన తింటానికి కూడా టైం ఇవ్వరు. అర్చన గురించి చెప్తున్నాను. ఆ మానసిక స్థితి మీరు కనుక నేర్చుకుంటే, ఆ మానసిక స్థితి చివరికి ఎక్కడికి వెళ్తుందంటే పాదసేవనానికి వెళ్తుంది. శ్రవణం, మననం, కీర్తనం, అర్చనం, పాదసేవనం. పాదసేవ లభించిన తర్వాత ఆత్మ నివేదన వరకు జరిగేది ఆ గురువు చూసుకుంటాడు తప్ప మనం చూడక్కర్లేదు. అంతేత పాదసేవనం అనేటటువంటి దానికి ఏం జరుగుతుంది అంటే, భగవంతుడు గురువుగా మన దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన పాదాలను పట్టుకుని వదలకుండా ఉండేటటువంటి మానసిక దారుఢ్యం తెచ్చుకోండి. అవుతే ఇప్పుడే పాదాలు పట్టేసుకుంటాం మాస్టర్, ఇంకా ఆయన కదనివ్వం,
బాధలు పట్టుకోవటం అంటే అర్థం ఏమిటి? ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. కానీ ఆ పాదస్పర్శ కూడా ఆధునిక బాడీ లాంగ్వేజ్ అనేటటువంటి సైన్స్ చెప్తుంది. ఆయన పాదాలు కనుక మీరు పట్టుకుంటే మీ శిరస్సులో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ కదులుతుంది. పిట్యూటరీ గ్లాండ్ అని మనం మన భాషలో సహస్రాల చక్రం అంటాం. ఇంచక ఆ పాదాలను మీరు ఎంత బాగా ఉపయోగించుకోగలిగితే గురువు యొక్క పాదాన్ని, అంత అద్భుతమైనటువంటి స్థాయిలోకి మీరు వెళ్ళగలుగుతారు. గురువు మా పాదాలను ముట్టుకొని ఇవ్వటం లేదండి, సర్వాంతర్యామి అయినటువంటి ఆ గురువుకి. మీరు పాదసేవ చేసుకునేటటువంటి స్థాయికి వస్తే ఖచ్చితంగా ఆ పాదాలు మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఆ నమ్మకం మీకు ఉండాలి. ఫలానా వాడు మమ్మల్ని రానివ్వటం లేదండి, ఫలానా వాడు వెళ్ళనివ్వటం లేదండి, రకరకాలైనటువంటి సమస్యలు మీకు. మీకు అసలైన సమస్య ఏంటి అంటే మీకు గురువు మీద నమ్మకం లేదు. ఎవరి చేత ఏ విధంగా ఎప్పుడు ఏ విధమైనటువంటి సేవ చేయించుకోవాలో అన్నది గురువుకి తెలుసు తప్ప మీకు తెలియదు. ఒకసారి అది మీకు మంచిది కాకపోవచ్చు, ఒకసారి అది మీకు చాలా అవసరం కావచ్చు. అది మీలో ఒకటి చెప్పడానికి పాద సేవనం అంటే వీలున్నంత వరకు చేసుకుంటా ఉంటాం. ఏమి వీల్లేదు, ఆయన అడుగు జాడలు ఎక్కడ పడ్డాయో అక్కడ మీరు మొక్కుకోండి చాలు. మనస్సులో ఆరుతుండాలి తప్ప బాహ్యమైనటువంటి దాని మీద ఆరుతి ఉండక్కర్లేదు. అంతేత శ్రవణము, మననము, కీర్తనము, అర్చనము. అర్చనలో మీరు చేసే ప్రతి ప్రక్రియ కూడా చాలా వైజ్ఞానికమైనటువంటి రహస్యాలు కలిగి ఉన్నాయి. మీరు ఆలోచించుకుంటే మీకే తెలుస్తాయి. పుష్పాలు పెట్టడంలో ఒక కారణం ఉంది, ఊదత్తులు పెట్టడంలో ఒక కారణం ఉంది, జ్యోతి వెలిగించటంలో ఒక కారణం ఉంది, మళ్లీ తీర్థం ఇవ్వటంలో ఒక కారణం ఉంది. తీర్థము అంటే తరింపజేసేది అని, ఖచ్చితంగా తరింపజేస్తుందని మీకు ఆ విశ్వాసము, ఆ శ్రద్ధతో దాన్ని తీసుకోగలిగితే ఈ మొత్తము దేని మీద ఆధారపడి ఉంటుందని, మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. దీనిని కనుక మీరు గుర్తుంచుకోగలిగి చివరికి మీరు ఎక్కడికి రావాలో కూడా గుర్తుంచుకోండి. మీ శ్వాస మారాలి, మీ యొక్క ఇంద్రియాల మీద నిగ్రహం రావాలి. ఇంద్రియాల యొక్క నిగ్రహం ఎలా వస్తుంది అంటే భగవత్ సేవ చేసుకుంటున్నప్పుడు, అర్చన చేసుకుంటున్నప్పుడు ఆయన యొక్క ఒక్కొక్క ఇంద్రియానికి మీరు పుష్పాలు చల్లుతూ ఉంటారు. ఆయన తన ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకున్నాడో నేను నా ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోగలగాలి, ఆ శక్తి ఆయనే ఇస్తాడు. మీరు పూజ చేస్తే పూజ అందుకు చేయాలి. మన కోరికలు తీర్చుకోవటం మొదటి మెట్టు. 10వ క్లాస్ పరీక్షల దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి, నాయన నువ్వు కాలేజీకి వెళ్ళబోతున్నావు, బాగా చదువుకుంటే 1వ క్లాస్ వస్తే నీకు సైకిల్ కొనిస్తానంటాడు. ఈ కుర్రవాడు చదువుకోవటానికి చదవడు, దేనికోసం చదువుతాడు? సైకిల్ కోసం. అంతేగా, సైకిల్ కోసం చదివినా వాడికి చదువు వస్తుంది. ఇంచట ఈ కోరికలు అవి ఎందుకు అంటే సైకిల్ లాంటివి అనమాట. తప్పేం లేదు, సైకిల్ మీద వెళ్ళాలిగా కాలేజీకి. మీరు మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి, మీకు ఎవరు చెప్పినా గురువు దగ్గర కోరికలు కోరకూడదు అని వాడు పరమ మూర్ఖుడు. ఇంచేంటే నువ్వు కోరగలిగేది గురువు దగ్గరే, ఇంకా ఎవరి దగ్గర నువ్వు కోరలేవు ప్రపంచంలో. నువ్వు ఆయన్నే కోరుకోకపోతే నీ కోరికలు అసలు ఎప్పుడు తీరవు. అంచేత ఆ మాట అన్నవాడు పరమ మూర్ఖుడై ఉంటాడు, గురువుని ఏం అడగకూడదు అనేవాడు. మరి తెలియదు అసలు గురువు అంటే ఎవరో. అంటే తల్లి తండ్రిని నాకు ఆకలేస్తోంది, అన్నం అడగకూడదు అంటే ఎంత మూర్ఖత్వం. గురువుని కోరికలు కోరుకోకూడదు అన్నది అంత మూర్ఖత్వం అనేది గుర్తుంచుకోండి. మీరు అడగండి, కానీ అడగటం ఎలా, మిల్లిమిల్లిగా ఇవంతా చేసుకుంటూ చివరికి నేను ఆయన పాదాలను అనుసరిస్తూ చివరికి ఆత్మ నివేదనం వరకు వెళ్ళగలుగుతాను అనేటువంటి భావనతో కనుక మనం చేసుకుంటే ప్రతి ఆశ్రమంలోనూ భగవంతుడు వెలుస్తాడు. ఒకచోటే కాదు అన్ని చోట్ల వెలుస్తాడు. రామకృష్ణ పరమహంస వెలిగించలే, కాళికాదేవి దిగరాలే. మరి ఇప్పుడు ఉంది ఆశ్రమం, ఇప్పుడు ఉందా కాళికాదేవి, మరి ఏం పలకటం లే ఆవిడ. ఇంత అది ఎందుకు జరగటం లేదు మాస్టర్, మీ అర్చన కరెక్ట్ గా లేదు. ఇంకా ఇంకా అట్లు తెలుసుకోండి, గంటలు గంటలు సాధన చేసుకోండి. ఆశ్రమానికి వచ్చినప్పుడు ఇంకో పని లేదు కదా, ఆశ్రమానికి రండి, మీ కోరిక ఏదో నివేదన చేసేసుకోండి, దాని తర్వాత ఏం చేయమంటారు, నామకృతం చేసుకోండి. ఆర్తితో భలే దొరికాడు, ఆయన ఎవడో దొరికాడు నాకు, వచ్చినప్పటి నుంచి నామజపం చేసుకోమంటాడు. ఆయన లేకుండా ఉన్నప్పుడు వెళ్లి చేద్దాం, ఆయన ఉంటే కూర్చోబెట్టేస్తాడు నామజపానికి. అలా కాకుండా మీ అంతట మీరు వచ్చినప్పుడల్లా కూడా 3 గంటలు 4 గంటలు సేపు, ఇంకేంటి ఇళ్ల దగ్గర చేసుకోలేము మనం, అక్కడ చేసుకోవాల్సిన అవసరమూ లేదు. స్కూల్లో ఎలా చదువుకుంటామో ఆశ్రమానికి వచ్చినప్పుడు మాత్రము టైం వృధా చేసుకోకుండా ఆ పూజ చేస్తాం. మీరే పూజ చేయకండే, ఇదో మహానుభావుడు పూజ చేస్తున్నప్పుడు ఆ పూజ జరుగుతంలో మీరు కూర్చునుండగలిగితే సర్వ వ్యాపకుడు ఆయన, సర్వ సమర్థుడు కనుక ఆ పూజ ఫలితం మీకు వస్తుంది. అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చుంటాం, అక్కడెక్కడో కూర్చుంటాం, కానీ అక్కడ కూర్చుని మళ్ళా మనసు ఎక్కడికో వెళ్తే మాకు తెలుసండి మనసు ఉండదు కనుక వెళ్ళాము, నువ్వు వెళ్తూ ఉంటే మనసు లైన్ లో పడుతుంది. ఇంకొక దీన్ని కొంచెం అవగాహన చేసుకుని మనమందరము కూడా దొరికినటువంటి ఈ మానవ జన్మను బాగా ఉపయోగించుకోగలుగుతాము అని ఆశిస్తూ సస్య ప్రజాభ్య